అన్ననాడు కొట్టు ఖాళీ అయింది. వెంటనే మంచి ముహూర్తాన తెల్లవారాడప్పటికీ తోరణం కట్టి విఘ్నేశ్వర పూజ చేసి దగ్గర ఉండన కావిడ సరుకు సర్దేశాను. నా జాబితా ప్రకారం మారువాడి పంపిన సరుకుతో 8 గంటలకే అంగడి పూటగా తయారైంది. దగ్గర ఉండి ఇదంతా జరిగించి నా శిరస్సున తన వరదహస్తం ఉంచి దీవించి తాంబూలం పుచ్చుకుని వెళ్లిపోయాడు మారువాడి. అక్కడి వర్తకులకు చాలామందికి ఈ సంగతి తెలియదు. తెలిసిన ఒకరిద్దరైనా నేనంత త్వరగా గాని అంత ఎత్తున గాని అంగడి తెరుస్తాననుకోలేదు. అందరూ చకితులైనారు. ముఖ్యంగా నా మొదటి ఖాతాదారు, అంటే పక్క అంగడి యజమాని, 8 కొడుతూ ఉండగా బజారుకి నేను పిలవగా నా అంగడికి వచ్చి చందన తాంబూలాలు స్వీకరించి, "ఓ ఈ పిడుగు, 1 రూపాయితో నా అంగడిలో ఖాతా పెట్టి వర్తకం సాగించి చివరికి నాకే ఎసరు పెట్టావు" అన్నాడు నా వీపు తొట్టుతూ. దానిమీద, "నేను రాననుకో, మరి ఈ కొట్టు ఖాళీగా ఉండిపోతుందా? ఇన్ని బట్టల అంగళ్ల మధ్య మరో రకం సరుకు సర్దుకుని ఎవరైనా కూచుంటారా?" అని సరాగంగా ముందు ఎదురడిగి, తర్వాత, "ఇదంతా నీ చేతి చలవ, నీ హృదయ వైశాల్యానికి గుర్తు. ఐశ్వర్యమత్తత లేకుండా ఒక భిక్షకుని కొడుక్కి చెయ్యూతనిచ్చావు నువ్వు. నీ రుణం నేను తీర్చుకోలేను. ఇక ముందు కూడా నువ్వు నన్ను ప్రీతిగా చూడాలి. నీ శుభాకాంక్ష తప్పకుండా నన్ను ఒడ్డెక్కిస్తుంది" అని కోరాను. పంతులు, "నేను వేళాకోళం చేశానంతే కోప్పడకు, అది మరిచిపో. నా చేతి చలవలో కంటే నీ దీక్ష సత్తాలలో ఉంది నీ విజయానికి కీలకం. మూటలు భుజాన వేసుకుని తిరుగుతున్న వారిని చాలామందిని చూశాను. వారిలో ఎవరికీ నీ ఏకాగ్రత లేదు. అయితే చాలామంది బ్రాహ్మలు ఇప్పుడు వర్తకాల్లో దిగుతున్నారు, గాని నన్ను అడిగితే తేలేవాళ్లు కాదు. ఉన్నది నిలుపుకోగలవాళ్లు కూడా చాలా తక్కువ అవుతారు. వృత్తితో పాటు దృక్పథం మార్చుకోకపోవడం వల్ల వచ్చే ఆపత్తు అది. ఈనాముల మీద, ఉద్యోగాల మీద వచ్చింది మార్చుకు తినడానికి 1 రూపాయి ఖర్చు పెట్టి ఆ ఖర్చులో నుంచి 1 రూపాయి పావులా పుట్టించి అందులో 2 అణాలు మాత్రమే తినడానికి చాలా భేదం ఉంది. తగిన శిక్షణ అభ్యాసము లేకుండా దేనిలో దిగినా మీ వాళ్లే కాదు ఎవళ్లైనా దెబ్బతింటారు. అంచేత నీది కూడా బాపన వ్యవసాయం అయిపోతుందనే మొదట నేను భావించాను. అలా కానందుకు చాలా సంతోషం. ఇంతేకాదు, ఎంతో కింద నుంచి నువ్వింత పైకి వచ్చావు. నిజంగా నీ దగ్గర ఇతరులు నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. నువ్వు నా పక్కకి రావడం నా అదృష్టం" అంటూ నన్ను చాలా మెచ్చుకున్నాడు అతను. వయస్సు చిన్నదేగానే చాలా ప్రతిభ గలవాడతను. ఇంగ్లీషు నాకంటే ఎక్కువే చదివాడు. అయితే సంగీతంలో ఉన్న అభిరుచి అతనికి సాహిత్యంలో లేదు. లోకజ్ఞానం కోసం వార్తాపత్రిక మాత్రం చదివేవాడతను. అన్నిటికంటే పరశ్రేయ సహనం అతనికి చాలా హెచ్చు. ఎవరికి లాభం వచ్చినా తనకి లాభం వచ్చినంత సంతోషం అతనికి. పంతులు, "ఎవడి బోర కిందికి ఎవడు తోడుకోడమ్మా అంటాడు. స్వార్థమే ఐహిక జీవితానికి మూలం, స్పర్ధే జీవిత విజయానికి కీలకం. హద్దు మీరనంత వరకు తనకి కావాలనుకోవడం అసహజం కాదు, తప్పు అంతకంటే కాదు. ఈ హద్దు నిలుపుకోలేక ఐహికమే వద్దనుకోవడం అవివేకం. ఈ హద్దు నిలుపుకోలేని వాడు వైరాగ్యంలో కూడా నెగ్గలేడు. వైరాగ్యానికి కూడా హద్దుంది. ఎండుతూ మాడుతూ త్వరగా చచ్చిపోవాలనుకోవడం కాదు వైరాగ్యం అంటే. ఈ జీవితానికి పరమార్థం ఆనందం. చూపెప్పుడూ దానిమీద ఉండాలి. అక్రమాలకు దిగుతామా, ఆ పరమార్థం భ్రష్టం అయిపోతుంది. సభ్యత అలవర్చుకుంటే ఈ అపాయం తటస్థించదు. దరిద్రుల మధ్య నివసించే ఐశ్వర్యవంతునకు సౌఖ్యానందాలు సిద్ధించవు. వాడి బతుకు గర్వంతో పొగచూరిపోతూ ఉంటుంది. సంశయాలతో రవిలిపోతూ ఉంటుంది. అపభ్రంశాలోచనలతో మండిపోతూ ఉంటుంది. స్వయంకృత అపరాధాలతో చివరికి మసే అయిపోతుంది. ద్వంద్వభూయిష్టం అయిన ఈ ప్రపంచంలో నిమిత్త మాత్రంగానైనా ఒకరి ఆసరా లేకుండా ఎవడూ పైకి రాలేడు. ఎవరి వల్లనో నువ్వు అలాంటి ఆసరా పొందావు, సంతోషం. శక్తి వంచన లేకుండా నువ్వు ఒకరికి ఆసరా అవుతూ ఉండు. మన ఐశ్వర్యం చూసుకుని మనం అనుభవించే ఆనందం కంటే మన సాయంతో బాగుపడ్డవాళ్లు అనుభవించే ఆనందం మన జీవితానికి ఎక్కువ సాఫల్యం కలిగిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళు. వెనకబడ్డ వాళ్లని వెంటబెట్టుకుని ముందుకు వెళ్ళు. సంపాదించు, కష్టపడి సంపాదించు. ఒకళ్ళని చెరపకుండా సంపాదించు. అనుభవించు, ఆనందించు. అది ఐహికానికి పరమావధి అని నాకెన్నో మాటలు మహోపదేశం చేస్తూనూ వచ్చాడతను. నా హృదయంలో కొంచెం అయినా స్థానం ఆక్రమించుకుందామని అంధకారం ఎన్నో మాటలు ప్రయత్నించింది, కానీ నా సహచరుని బోధ సూర్యోదయం అయి దాన్ని పారదోలుతూ వచ్చింది. అతను నావాడు అన్న ధీమాతో నేను అంగడిలో కూర్చుని వర్తకం ప్రారంభించాను. 2 సంవత్సరాల పాటు అదే పనిగా తిరిగి ఉండడం వల్ల కాళ్లు ముడుచు కూర్చోవడం మొదట్లో నాకెంతో ఇబ్బెట్టుగా కనబడింది. పైగా బేరాలు కూడా 4 దినాల పాటు సరిగ్గా తగలలేదు. అంత సరుకు పెట్టు కూర్చున్నా కొద్దిపాటు సరుకుతో ఊళ్ళో తిరిగినప్పటి అమ్మకం మాత్రమే రావడం ఆశ్చర్యకరంగా కనపడింది. నా నిరుత్సాహం చూసి, నీ సంగతి ఎవరికి తెలుసు, ముందు పరిచయం కావాలి, ఇళ్ళకి వెడితే కొనుక్కునే మనుష్యులు వేరు, బజారుకు వచ్చి కొనే మనుష్యులు వేరును, ఓపిక పట్టు అని ధైర్యం చెప్పాడు పక్క అంగడి మిత్రుడు. అంగడికి వస్తారు, సరుకు చూస్తారు, ధరలు తెలుసుకుంటారు, ఎందునా పొందని కారణాలు చెబుతూ వెళ్ళిపోతారు. ఇదొక అంతురు. ఇది జరిగిందా, వ్యాపారం జరిగిందన్నమాటే అని కూడా చెప్పాడు అతను. 2 మాసాలు ఇదే తంతు, 10 మంది వచ్చి విసిగించడం, ఏ ఒక్కడో కొనడమోను. 3 మాసాల దాకా ఎన్నడూ దినానికి 15 రూపాయలకి ఎక్కువ చెల్లకట్టలేకపోయాను మారువాడికి. ఎరుకలేదుగా, అది ఈ మాంద్యానికి కారణం అన్నాడు అతను కూడా. అంగడి తెరుచు కూర్చునే దాకా నాకు ఈ అనుభవం కలగలేదు గాని 6 మాసాలు గడిచాటప్పటికీ వడి అందుకుంది. అది చూసి అంగడిలో ఏ మూల ఖాళీ కనపడకూడదు, నీకిక పరిమితి అక్కర్లేదు, ఏమి ఎంత కావలిస్తే అంతా నా దగ్గర నుంచి నిశ్చింతగా పట్టుకు వెళ్ళు అంటూ చాలా ఔదార్యం కనబరిచాడు మారువాడి. ఒక్కొక్కప్పుడు కొత్త రకాలు వస్తే అతనే పంపేసేవాడు చీటీ రాసి. 1 సంవత్సరం తిరిగాటప్పటికి నా అంగడిలో తెరపి ఉండేది కాదు. 2 ఏళ్లు అనుకున్న అక్కగారి బాకీ మారువాడి సలహాతో 1 సంవత్సరానికే తీర్చేశాను. 2 ఏళ్లు దాటాక అతనే నాకు బొంబాయి ఖాతాలు కలిపాడు. చిన్నపట్టణం నాకు పెరటి దొడ్డి అయిపోయింది. మధుర, కోయంబత్తూరు, సేలము, బెంగుళూరు మొదలైనవి రాజమహేంద్రవరం పేటలన్నట్టు అయిపోయాయి. పూర్తిగా స్వతంత్రున్నైనాను. బెంగ తీరింది నాయనా, బతికి ఉండినందుకు ఫలం కనబడింది. నువ్వీ స్థితికి రావడం నా కళ్ళతో చూసుకున్నాను. నా తండ్రి, ఇక నాకు విచారమూ లేదు, లోటూ లేదు అంటూ మా అమ్మ బ్రహ్మానంద పరవశురాలైపోయింది. అక్కగారు చాలా సంతోషించారు. అప్పటికి తెలిసింది బావగారికి శంభుశాస్త్రి ప్రయోజకత్వం. మెల్లిమెల్లిగా చిట్ట చివరి వాయిదా చెల్లగట్టినప్పుడు మొట్టమొదటి మాట బావాని సంబోధించి వీపు తట్టారు ఆయన. అత్తగారు నిన్నే ఉద్దేశంతో ఈ ఊరు తీసుకువచ్చారో, అది నెరవేర్చావు నువ్వు, ఆవిడ ఆశలు పూరించావు. దారిద్ర్యం ఒక మృత్యువు, అది జయించిన వాడి జన్మ సామాన్యమైనది కాదు. నీ సత్తా మాకిప్పటికీ చాలా స్వల్పంగానే తెలిసింది. మీ అక్కగారికే కాదు, నాకు నువ్వు ఆత్మీయుడవే. నువ్వు కూడా నన్ను నీ వాడి కింద చూసుకో. కష్ట సుఖాల్లో మేమున్నాము, మీరు బలగం లేని వాళ్లు కారు. నా పలుకుబడి అంతా నువ్వు స్వేచ్ఛగా వాడుకో అని ఎంతో ఆదరంగా, ఎంతో ప్రేమగా, ఎంతో వాత్సల్యం కనబరిచాడు. ఇంకొకటి చెబుతాను, పరపతికి నిదర్శనం అప్పు పుట్టడం కాదు, అనా పైసలతో అది తీర్చేయగలగడం, మనస్సులో ఉంచుకో అని మహోపదేశం కూడా చేశారు ఆయన. ఇక నాకు పెళ్ళాం తక్కువ కదూ. అబ్బో, నీకెప్పుడో తట్టి ఉంటుంది ఈ సంగతి. అదిగో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు, నాకు తెలుసు. ఈ కాలం వాళ్ళకి చదువు కంటే ముందు పెళ్లి కావాలి, ప్రజ్ఞ కంటే ముందు పెళ్ళాం కాపరానికి రావాలి. వరుని మాట, తల్లిదండ్రుల మాట అలా ఉంచు. తర్వాత నాటకాల్లో తిరిగినా కుర్రాడు ఏ ఫస్ట్ ఫారమో చదువుతున్నాడంటే చాలు, కన్యాదాతలకి నిలవనిస్తారుటయ్యా. ఇప్పుడు మా చిన్నతనం నాటికి ఇప్పటికీ అంతా భేదమే. ఇప్పుడు పెళ్లి కొడుకుల తండ్రులకి ఎంత బెంకం ఉంటుందో, పెళ్లి కూతురుల తండ్రులకి అంత బెంకం ఉండేదప్పుడు. ఇప్పుడు మగపిల్లలకు ధర పలుకుతున్నట్టు అప్పుడు ఆడపిల్లలకు పలికేది. సంప్రదాయం చూసుకునే వాళ్ళు మాత్రం కాళ్ళు కడిగి కన్యాదానం చేసి దశపూర్వేషాం దశాపరేషాం అనుకుని తృప్తిపడేవారు. డబ్బు యోగ్యతో ఉంటేనే మొగాడికప్పుడు పెళ్లి అయ్యేది. నా ఎరికిన నా ఈడు వాళ్ళెందరో బ్రహ్మచారులుగా ఉండిపోయారు. ఏదో ఒక యోగ్యత ఉండిన పురుషునికప్పుడు 20 ఏళ్ళు నిండాకే పెళ్లి. దీనికి సాయం పెళ్లి కూతుళ్ళు 10 ఏళ్లలోపు వాళ్ళయి ఉండేవారు. 20 ఏళ్లు దాటాక అయినా పురుషులకు పెళ్లి మాత్రమే అయ్యేది, భార్య కాపురానికి రావడం 25 ఏళ్లు దాటాకే. అనేకులకు 30 ఏళ్లు వచ్చేదాకా పెళ్ళి అయ్యేది కాదు. అంచేతనే అప్పుడు శిశుమరణాలు తక్కువ, అంచేతనే అప్పుడు స్త్రీలు పురుషులు దీర్ఘాయుష్మంతులై ఉండేవారు. ఎవళ్ల మాటో ఎందుకు, నా మట్టుకు నాకు 24 ఏళ్లు నిండాకే పెళ్లి చేసుకోవాలని సంకల్పం కలిగింది. మా అమ్మ కూడా అప్పటిదాకా ఆ విషయం ఆలోచించలేదు. నాకైనా మారువాడి ప్రోత్సాహంతోనే ఆ సంకల్పం కలిగింది. కొత్త రకాలు వచ్చాయని కబుర్ రాగా నేను ఒకనాడు అతని అంగడికి వెళ్ళాను. అప్పటికొక సంపన్నుడు పెళ్లికి బట్టలు కొంటున్నాడు అక్కడ. ఆ అంగడికల్లా నిగ్గైనవి 2 పట్టుచీరలుండగా అందులో ఒకటి పుచ్చుకున్నాడు ఆయన. ఏమి తోచిందో వెంటనే నా చేతిలో పెట్టాడు 2వది మారువాడి. ఇది నీ దగ్గర ఉంచు, అమ్మ కోసం కాదు, అమ్మకం కోసం కాదు అని మాత్రమే అన్నాడు. అప్పుడు సాయంత్రం నా అంగడికి వచ్చాడు. చిట్టా తీయమన్నాడు. చూశాడు, 100,000 దాటింది నీ వ్యాపారం, ఇక పెళ్లి ప్రయత్నం సాగించు. హఠాత్తుగా స్ఫురించి, అందుకోసం ఇచ్చాను నీకు ఆ చీర, అంత మంచి చీర ఇంతవరకు నా అంగడికి రాలేదు, జమీందారులు మాత్రమే వాడుకోదగ్గదే అది, నువ్వు వాళ్లకి అప్పు పెట్టే స్థితికి వస్తావు కనుక నీ భార్య అది కట్టాలి అన్నాడు ఆనంద బాష్పాలతో అతను. నాకు పరవశ్యమే కలిగింది. ఇక చిత్రం ఏమిటంటే, నా పెళ్లి విషయమై మా ఇంట్లో ఆలోచన ప్రారంభమైనప్పుడే అక్కడ సోదెమ్మక్కయ్య గారికి వాళ్ల సావిత్రి పెళ్లి విషయమై ఆలోచన పుట్టింది. అప్పటికి సావిత్రి వయస్సు 12 వెళ్లి 13వ సంవత్సరం నడుస్తోంది. అయ్యో పిల్ల కట్టుతప్పిపోతుంది, ఇంకా పెళ్లి చేశారు కారేమిటమ్మా అంటూ ఆర్యాపురానికి ఆర్యాపురం అంతా ముక్కు మీద వేలు పెట్టుకుంటోంది. మర్నాడు మామూలుగా మా అమ్మ సోదెమ్మక్కయ్య గారు సావకాశంగా కూర్చుని కష్టసుఖాలు చెప్పుకోవడంతో మా అమ్మ మారువాడి అన్న మాటలు జారవిడిచిందిట. సావిత్రి పెళ్లి మాట అక్కయ్య గారెత్తుకున్నారుట. ఆవేళ ఆ సమావేశం ముగిసేటప్పటికి ఇద్దరూ బియ్యం వందాలనుకున్నారట. ఆ మర్నాడు తెల్లవారాటప్పటికి అక్కయ్య గారి దగ్గర నుంచి కబురు నన్ను అంగడికి వెళ్లవద్దని. 8 భార్యాభర్తలిద్దరూ వచ్చారు. 9 సంగతి సందర్భాలన్నీ తేలిపోయాయి. 10 ముహూర్త నిర్ణయం జరిగింది. 11 ఆవేళ వారి ఇంటో మాకు, మర్నాడు మా ఇంటో వారికి విందులు జరిగాయి. మరో 15 దినాలకి నా పెళ్లి అయింది. సావిత్రి కాపురానికి వచ్చాటప్పటికే బజారులో నేను మేడ కట్టాను. మా పెద్దమ్మాయి పుట్టుకలకు పేటలో ఈ మేడ కట్టాను. క్రమంగా మహేంద్రవాడలో 10 పుట్ల భూమి కొన్నాను. సరాసరి సీమ నుంచే సరుకు తెప్పించసాగాను. 5-6 లక్షల విలువ గల మా అంగడి ఇప్పుడు మా పెద్దబ్బాయి సవరించుకుపోతున్నాడు. నా పెద్ద కోడలు అగ్రహారీకులు ఆడబడుచు. నా 2వ కొడుకు గోదాము సంసారము నిర్వహించుకుపోతున్నాడు. అతని భార్యే మన సబ్జడ్జీ గారి కూతురు. 3వ వాడికి ఇంకా పెళ్లి కావాలి. సంబంధాల మీద సంబంధాలు వచ్చి పడిపోతున్నాయి. అతనిప్పుడు సీమలో డాక్టర్ పరీక్షకు చదువుతున్నాడు. అక్కడికే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, కుక్క తిప్పుకోవడానికి అవకాశం లేకుండా. నా పెద్దల్లుడు బెజవాడలో ఇంత బట్టల వర్తకమూ చేస్తున్నాడు. నా 2వ అల్లుడు మద్రాసులో పెద్ద వకీలు. అదిగో అదే మా నాయన తంబుర. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళి తంజావూరులో సంపాదించాడది. తగినంత విద్య అంటలేదు గాని దాని ఆసరాతోనే దురన్న దుర్దానాలకి పోకుండా మా నాయన కుటుంబ గౌరవం నిలబెట్టుకోగలిగాడు. అదే ఇప్పటికీ నాకు మిగిలిన పిత్ర్యం. మా నాయన పోయిన తర్వాత ఒక గాయకుడు పచ్చ కాగితం ఒకటి నా చేతిలో పెట్టి అది ఉళ్ళాక్కోబోయాడు గాని నేను లొంగలేదు. అది విడిచిపెట్టడం మంచిది కాదని దాని గంభీర నాదానికి ముగ్ధుణ్ణయ్యి శక్తి వచ్చాక నేను తరంగాలు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు సక్రమంగా నేర్చుకున్నాను. మా నాయన ఫోటో లేదు. ఆయన పోయేదాకా నాకు అది లేదన్న ఊహ తట్టలేదు. ఆ తర్వాత ఏమనుకుంటే ఏమి లాభము. అదిగో మా అమ్మ నవ్వుతూ నా కేసి ఎలా చూస్తోందో చూడు. ఆవిడ బతికే ఉండగా 1,116 శిల్పిని గౌరవించి రాయించాను ఆ పటం. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆలోచించుకో. ప్రస్తుతం అదే కాదు, నీకు మరో నౌకరీ అయినా దొరకడం కష్టం. దొరికినా ఓ పట్టాన స్థిరం కాదు. అయినా జీతం 25 రూపాయలకు మించదు. నెలకి 100 రూపాయల జీతం నువ్వు నీ జీవితంలో చూడవు. నౌకరీ తప్ప జటిలమైన ఈ భౌతిక ప్రపంచంలో మరో దారి లేదు బతకడానికి. వినాశకాలం దాపరించడం వల్ల జగద్గురుత్వం వెలిగించిన బ్రాహ్మణ జాతి నౌకర్ల జాతిగా తయారైపోయింది ఇప్పుడు. దీనివల్ల మనవాళ్లే కాదు చెడడం, బ్రాహ్మలే అవలంబించడం వల్ల అదేదో గొప్ప అనుకుని మెరికల్లాంటి బ్రాహ్మణేతర యువకులు కూడా పరమోత్కృష్టాలైన ఉత్పాదక శక్తి, ఉత్సాహక శక్తి, ప్రభుశక్తి బుద్ధిపూర్వకంగా చంపుకుని ఉద్యోగాలకు ఎగబాకి ఆత్మవినాశం తెచ్చిపెట్టుకుంటున్నారు. అసలు మానవ జాతికి బ్రాహ్మణ ధర్మాలే అస్వాభావికాలు, ప్రతికూలాలు అని స్థిరపడ్డ ఈ దినాల్లో ఇలాంటి ఆదర్శకత్వం బ్రాహ్మణ జాతిని మరీ కుంగదీసేస్తోంది. కనుక నేనమ్మా బ్రహ్మమోహం నుంచి ఊడిపడ్డానని ఎత్తి కాళ్ళు వెయ్యక, రైతాంగంతో సహకరించడం నేర్చుకుని వ్యవసాయం చేసుకో, లేకపోతే ఏదో వర్తకం సాగించు, పెద్ద ఎత్తు ఎత్తలేకపోతే ఏ కాఫీ హోటల్ దగ్గరో ఒక కిల్లి దుకాణం పెట్టుకుంటే రాజాంగంగా బతకవచ్చు, 25 రూపాయల పెట్టుబడితో, అది కూడా చేతకాదంటావా, 100 చుట్టలు డజన్ అగ్గిపెట్టెలు పుచ్చుకుని పొద్దుటిపూట స్టీమర్ల దగ్గర, మధ్యాహ్నం పడవల రేవుల్లోనూ, కొట్టుల దగ్గర, సాయంత్రం సినిమాల దగ్గర తిరుగు. అది ఇష్టం లేదంటావా, కుట్టు మిషన్ పెట్టుకుని మా అంగడి దగ్గర కూర్చో, మిషన్ నేను కొని పెడతాను. అది కాదంటావా, కావిడ గుడ్డలు ఏవి కావాలంటే అవి ఇస్తాను, ఊళ్ళో తిరుగు, దమ్మిడి పెట్టుబడి అక్కర్లేదు, పైగా ఎప్పటి లాభం అప్పుడే పట్టుకుపోవచ్చు. చిరువంత మేడమాది, జనం తక్కువగా ఉన్నాం, ఒక చిన్న గది వంట వసారా ఇస్తాను, అద్దె ఇవ్వనక్కర్లేదు, తలదాచుకో, కష్టపడు, బాగుపడు, అంతేకాని నౌకరీ ఇప్పించమని నన్ను వేధించకు. నీ మొగం కలకల్లాడుతోంది, నీకు నౌకరీ కర్మం ఏమి? ఆ వర్చస్సు ధూళి ధూసరితం చేసుకోకు, కాలం గడిచిపోతుంది, లే త్వరపడు. ఇంత చెప్పినా నీకింకా నౌకరీ వ్యామోహం పోదు, పో, నా ఎదుట నుంచి ఒక వెళ్ళిపో.